Sri Sai Ram. My most loving and prayerful salutations at the divine lotus feet of our most beloved Bhagwan, Sri Satya Sai Baba. Dear listener, you are tuned to Radio Sai Global Harmony on Asia Stream, bringing you 24 hours a day, 7 days a week, the love and the message of Bhagwan Sri Satya Sai Baba. Good morning, greetings, and Sai Ram on this Thursday morning on 2nd May 2019. And welcome to Sunrise with Sai, and you're with me, Team Radio Sai Sunil, who will take you through this morning's segment for the next 90 minutes. Let me first read out to you today's Sai Inspires message. What should we do to win over the Lord as our heart's charioteer for this life? Bhagwan lovingly instructs us today, and I quote, "The love that you have cultivated for men, women and objects must be sublimated into pure divine worship. Then it gets transmuted as bhakti or love for God. Convince yourself that the Lord is in you as the charioteer, holding the reins of the five horses, the senses, and giving you constant counsel, as he did when Arjuna prayed to him to lead and guide. Then it becomes easy for you to convince yourself that the selfsame charioteer is leading and guiding all other men and even all other beings. When you are established in this faith firmly, you become free of hate and malice, greed and envy, anger and attachment. Pray to the Lord to strengthen this conviction and this faith. He will open your eyes to the truth and reveal to you that He is the Sanatana Sarathi, the eternal charioteer in all. That revelation will confer on you incomparable ananda and grant you kinship with creation's manifoldness." Unquote. This was taken from a divine discourse delivered by Bhagwan on July 31st, 1967. Dear listener, let's now listen to a song sung by Swami's students. Love you, dearest Lord, we love you. It's now time for our new and continuing series, Vedanta Parichaya, an introduction to Vedanta. Dr. Lata Shri, a medical officer serving at the Sri Satya Sai General Hospital here at Puttaparthi, is here with her seventh talk in this new series. Over to the doctor.
Om Shri Sai Ram. Offering most humble pranams at the divine lotus feet of our ever-present Lord. invoking Bhagwan's benediction for today's talk. Dear listeners of Radio Sai, a very loving Sai Ram to all of you. Om Sahana Vavatu, Sahanau Bhunaktu, Sahaviryam Karavavahai, Tejasvinavadhitamastu Ma Vidvishavahai. Om Shanti Shanti Shantihi. Harihi Om Tat Sat Shri Saishwararpanamastu. At the outset, we shall first chant the invocatory prayer of Tattva Bodha. Vasudevendra Yogindram Natva Jnanapradam Gurum Mumukshunam Hitarthaya Tattva Bodho Bhidhiyate. Last week, we saw that it is very important for us to elevate our minds with the buddhi in order to get Atmakripa. So self-effort on our part is very, very important. We must realize it is only when we take the first step towards him, he can take 100 steps towards us. And Vedanta also says our attitude should be like a pot, an empty pot which is kept upright, which means we must be ready to receive this knowledge from the Guru. And it should not be like a pot upside down, which means we are just listening and we are not registering it at all. Then it is also said it should not be like a pot with holes, which means whatever knowledge that we receive, it just leaks out and we don't retain anything at all. And the third one is, we should not be like a dirty pot, which means we should not have our preconceived notions and prejudice about Vedanta and whatever we have studied earlier, thinking that what we know is right. So we should have an open, receptive mind. And this type of attitude is very important for any scriptural study. Today we will continue with the text, Tattva Bodha. And last week we saw the Mangala Charana, in which the author invokes the grace of the Lord and the Guru, and he also speaks about the Anubandha Chatushtaya, where he says the basic qualification that is required for a seeker to study this text is called Sadhana Chatushtaya. Sadhana Chatushtaya meaning the fourfold qualification. And from now on, the text is in the form of Q&A, question and answers. The disciple asks the question with keenness and eagerness and enthusiasm to receive the knowledge from the Guru, and the Guru answers with equal enthusiasm and with certain depth in his answers. And we can also make out that these answers are given in the form of 2-3 sentences, very cryptic answers, which shows that there is so much precision and the Guru has packed so much of knowledge into every sentence. And this text basically explains to us the definitions of certain terms used in Vedanta. And as we study along, we also make out that it is not just that he defines the terms. In doing so, the author unfolds the vision of Vedanta itself, and this is the beauty of this text. And we must all remember, it is after all Sri Shankaracharya, the proponent of Advaita Vedanta, who has authored this text. So we shall continue with the verse. The disciple asks, Sadhana Chatushtayam Kim? What is this Sadhana Chatushtaya you have mentioned? What is the meaning of this word? I don't know. Then the Guru says, Nitya Anitya Vastu Vivekaha Iha Amutra Artha Palabhoga Viragaha Shamadi Shatka Sampattihi Mumukshutvam Cha Iti. So there are four things mentioned here because it is Chatushtaya, a group of four. The first one the Guru says is Nitya Anitya Vastu Vivekaha, discernment between the one which is permanent, eternal and non-permanent, impermanent or ephemeral. Then he says, Iha Amutra Artha Pala Bhoga Viragaha, dispassion for the enjoyment of the fruit of action here and hereafter. Then he says, Shamadi Shatka Sampattihi, the inner wealth, the sixfold inner wealth, starting with Shama. And then the fourth point is Mumukshutvam, yearning for liberation. And the Guru explains all these terms in detail. See, the word Sampattihi is used here. Shamadi Shatka Sampattihi. Sampatti means wealth. Wealth means it is not just the wealth that we get from the outer world. What we require here is the inner wealth, the virtues that we must develop or we must manifest within ourselves in order to acquire this fourfold qualification. Then the disciple goes on and he asks this question. Nitya Anitya Vastu Vivekaha Kaha. What is meant by Nitya Anitya Vastu Viveka? The Guru says, Nitya Vastu Ekam Brahma Tad Vyatiriktam Sarvam Anityam. Ayameva Nitya Anitya Vastu Vivekaha. Nitya Vastu, the only eternal thing is Brahman, and tadvyatiriktam, everything other than this, apart from Brahman, is anityam, it is ephemeral, and this is what is meant by nitya anitya vastu viveka. So there are certain terms which need certain explanation here. First, let us see the word viveka itself. The word viveka comes from the root vivich prithak karani, which means to separate two things. There is a mixture of, say, sand and sugar, and we are separating the sugar from sand, and this is the process of vivich or separation. Say, for instance, we all know that the celestial swan is endowed with the ability to separate water from milk, which is called Hamsa Kshira Nyaya. So, Viveka means discernment, to discriminate or differentiation of what? Nitya Anitya, to discriminate between what is ephemeral, what is eternal, what is real, what is unreal, what is ever-changing, imperishable entity, and what is the unchanging principle. This is what is Nitya Anitya Vastu Viveka is. See, this Viveka, the ability to discriminate, is present even in animals at a very gross level. See, an animal knows what is edible for it, what is not edible, and who is the friend of that animal or a foe, and where it has, you know, whom to avoid and whom to mingle with, all this is there. And as, you know, we go up in the ladder of evolution, this viveka, the ability to discern, becomes subtler and subtler. Like, for instance, we all know what is good, what is wrong, and how to differentiate between the two. The same way, what is right and what is right. What we should be doing, what we should not be doing. And at the same time, what is dharma, what is adharma. What is righteous, what is not righteous. And at a still subtler level, we can say we have to certain extent this Shreya Preya Viveka. We know what is, like, how to differentiate between Shreya and Preya. The Shreya and Preya are the two things which are explained in detail in Kathopanishad, and we can see a beautiful explanation of this by Bhagwan in Upanishad Vahini. Shreyaha is the path which is good, while Preya is something which is pleasant. So while Shreya is the preferable path, prayer is the pleasurable path. Most of us take to prayer because to begin with, this prayer gives us happiness. It is easy also to do. But as we go along, in the end, we see, though it is sweet and nectarine, honey-like in the beginning, in the end, it becomes a poison. Whereas Shreya is difficult to start with. It is not easy. You have to put in a lot of conscious self-efforts and you may have to sacrifice certain pleasures of ours. So though it is like a poison in the beginning and later it takes us to the highest thing and it gives us only good results, it is nectarine in the end. See, say for instance, sitting down and studying Vedanta may be a poison in the beginning. It is not a very pleasurable thing to do. And if Vedanta says, tomorrow morning you get up at 4 o'clock and sit and meditate on Brahman, it is a bigger poison. But if we resist this temptation and take the path of Shreya, in the end what we get is Amrita, the nectarine result. So, these are some of the things where we always exercise our discernment or viveka. And probably the subtlest of all the viveka we can say is atma anatma viveka. Atma, the self, anatma, the non-self, the body and the mind. And this type of viveka is probably what we need to develop to progress spiritually. That is why the author says, viveka is nitya anitya vastu viveka, discernment between what is eternal, what is ephemeral, and clearly in no uncertain terms, the guru says, nitya vastu ekam brahma, Brahman alone is eternal, and everything else falls under the category of anitya or ephemeral, and this is what true viveka is. See, if we have done the study of purushartha nishchaya, this viveka is not so difficult for us to develop, the nitya anitya vastu viveka. See, in the initial two talks we saw the elaborate description of the three purusharthas, the dharma, artha, kama. And if we understand what these purusharthas exactly are and what is their outcome, that is called purushartha nishchaya. If we have the firm conviction that dharma, artha, kama cannot give us total freedom and total fulfillment or eternal happiness, then it becomes easy for us to discern or differentiate between what is eternal and what is ephemeral. See, for instance, we all know artha gives us security, but we also realize that the absolute security comes only from the conviction that we are the Atman, we are not the body and the mind. And similarly, kama gives us pleasure and all kinds of joy, but we know that the eternal happiness does not come from kama. But still, we indulge in all these things because they do give us some amount of security, some amount of happiness. But if we have understood the purusharthas correctly, we know that is not what we are seeking. That is not what we are pursuing, this dharma, artha, kama, for the sake of eternal freedom. Even dharma, say we may say we always do dharmic actions, and that should give us security, that should give us happiness. But even that doesn't happen, because most often when we see someone resorting to adharmic means to achieve their end, who cut corners, like I'm not pointing fingers at anybody, but mostly when we see those politicians or businessmen who, you know, acquire, amass wealth and enjoy all sorts of pleasures and joys in this world, whatever this artha, kama can buy, we do feel, see, I am struggling so much in the path of dharma And still, you know, those people are able to enjoy and not me. And we tend to ask God, why do good people suffer? And why does this happen to us? And while those people who are just, you know, in the path of adharma, they seem to have got everything. So we realize even dharma cannot give us the freedom, the inner fulfillment, the contentment and the peace that we are looking for. So the only answer is nitya anitya vastu viveka, to know what we must let go of and what we should hold on to. So the next question the disciple asks is, viragaha kaha, what is this viraga you mentioned in the sadhana chatushtaya? The disciple questions. Iha swarga bhogeshu iccha rahityam. This is what the guru says. And the guru has, you know, answered the same question in the previous verse, like, iha amutra artha palabhoga viragaha. So we shall see what this means first. Iha here, amutra hereafter, artha the outcome, the gain, what we have accomplished, palabhoga viragaha. Viraga, a dispassion towards palabhoga, the enjoyment of the fruit of action that we have accomplished. So dispassion for the fruit of action, not just here, iha, amutra, hereafter. And this is what the guru says is viraga. And the same is expressed in the next verse as, iha swarga bhogeshu iccha rahityam. Iha here, swarga in the heaven, bhogeshu the enjoyment, iccha rahityam, the absence of desire. An absence of desire for enjoying the fruit of our actions here and in the heaven. And in fact, both these sentences mean the same. So that brings us to the question, what is viraga? The word viraga comes from the root ranj. Ranj means to color. To give color to something. Say we can say adding masala to something. Like there is something, we either hype the value of it or we underestimate it, we undervalue it. So overvaluing or undervaluing something that is there is called raga, ranj. And the absence of it, when we see things as they are, without projecting our opinion on it, and hyping it or increasing its value, or even not underestimating it, undervaluing it. That exactly is what we need to do to develop viraga. So, iha, even here, like when you have performed action, when you give up your attachment to the fruit of action, enjoyment to the fruit of action, and not just here, it says amutra hereafter. And as we have discussed earlier, the concept in our Sanatana Dharma is, once we die, if we have done lot of good work and earned lot of punya, merit, that leads to sukha, happiness, and we get to go to higher lokas, say like Pitraloka, Gandharva Loka, Indra Loka, and so on, where we get, you know, subtler bodies, higher environment to enjoy, and also higher kinds of sukha. So if we have to practice viraga, see, from this word viraga comes vairagya. Viragasya bhavaha is vairagya. So if we have to get this dispassion or vairagya, we must be ready to give up this enjoyment of the fruit that we have got from our actions, not just here and even in the higher lokas. See, if we see the Western mythology also, there is this concept of journey of soul through various worlds. And this science in Western mythology is called eschatology, and where it is clearly described that the soul goes through various worlds in order to enjoy the merit that one has acquired by performing good actions in their lifetime. But when it is said you have to give up the enjoyment even hereafter, it means we should learn how not to go to heaven itself. That is what moksha is. Liberation from the cycle of birth and death itself. Because even when we go to heaven and get to enjoy there, once our merit or punya phala is exhausted, we have to come back to the earth in human form and go through the same samsara, the cycle of birth and death. As the Bhagavad Gita says, kshine punye martyalokam vishanti. You have to come back to this earth to suffer once again. So if we understand properly, if our nitya anitya vastu viveka is strong, if we understand what viveka is, it becomes easier for us to practice viraga or vairagya. But people commonly think that viraga or vairagya is something you have to give up your home, hearth, family and go somewhere and sit and meditate. So running away from action is not viraga, because wherever you go, our vasanas follow us, and we are not alone. We are with our samskaras, vasanas, which still make us act, and we won't be practicing vairagya. See, all of us have some kind of this viraga sometime or the other. Say, it is called abhava vairagya or alabhe vairagya. When something is not available to us, what happens? We have viraga. We say, I don't want it. I have got detachment to it. This is what we do. But once the thing becomes available to us, we go for a kill, isn't it? We start overindulging in. So this is not true vairagya. Then there is this smashana vairagya, which means whenever, you know, there is personal calamity, say like there is the death of a loved one in our family, or such tragedies, personal tragedies happen in our life, we do show certain temporary lack of interest in the worldly things. But this is also short-lived, and after some time we soon forget everything and we are back and be the same busy body that we were. But in certain instances, like, you know, very rarely this smashana vairagya can kindle a deep spiritual awakening in us to know the nature of this existence and nature of our true self. And this is how Siddhartha, Prince Siddhartha, becomes the Buddha. The mere sight of a sick man, a dead body and an old man was enough to kindle this viraga in him and attain enlightenment itself. So dispassion, as we see, is the strength to give up the sorrow-giving, impermanent objects, not just physically, but mentally also. Knowing fully well that this particular object will not give me permanent happiness that I am looking for, and not seeking happiness in such an object is actually viraga. See, most of the time what happens, in the name of vairagya, we physically refrain from doing certain things. But mentally, if we continue with our vasanas, mentally we are still thinking about it. That is not vairagya. A mere cosmetic change in us cannot bring in viraga. So the transformation should be at the core. And if we understand clearly, we realize that to develop viraga, the most important thing that we all have to do is to rise above our likes and dislikes. Raga dvesha. As the Bhagavad Gita says, Indriyasya indriyasyarte ragadvesho vyavasthitau tayorna vashamagachet tauhi asya paripanthinau. In every sense organ, there is a vishaya, there is a subject, which means the eyes see, the ears hear, the tongue tastes, and so on. And in every vishaya, in every subject, there are these likes and dislikes. We say, I don't want to see this and I want only this. Or, I don't want this, I want to get rid of it. This is what we constantly do all the time in our life. And he says, this raga dvesha, they are your greatest enemies, and you should never come under the sway of this. So if we are able to identify this in our spiritual journey, that becomes the first step to develop viraga or vairagya. See, we can say the youngest mumukshu, the seeker of liberation and the predecessor of all the spiritual seekers, is probably Nachiketa, whose story comes in the Kathopanishad, where the Lord of Death Yama offers him the enjoyment that is possible here and even in Swargaloka, heaven. And what does Nachiketa say? He exercises Nitya Anitya Vastu Viveka and displays perfect dispassion for these pleasures, and he says, O Lord Yama, as long as you are there, death is there for us. What is the use of having all these enjoyments? Because I may have to leave all these things and go. So teach me by which I can become immortal. And this is probably the youngest mumukshu we have seen. So dispassion arises from discrimination between what is eternal and what is ephemeral. And one of the easiest ways, you know, especially devotees like us can think of, is dispassion that comes out of dedicated performance of one's duty in the spirit of selfless service as an offering to God. When we make it a habit to offer everything to God, we rise above our likes and dislikes. And as we attach ourselves to God, our dispassion, our detachment to the worldly things naturally drops away. So dedicated performance of one's duty in the spirit of Swadharma, Atmadharma, Mamadharma is what we need to engage in. And that is why the scripture says, dharme te virati. So viraga comes from the practice of Atmadharma. And one of the greatest things we get with dispassion is abhaya, fearlessness. As Vedanta puts it, vairagyam eva abhayam. Because a viragi is one who doesn't have selfish desires inside, and who in the outer world, the external world, is not dependent upon the fruit of action to give him happiness or fulfillment. Hence, he is fearless. He has no fear of failure. He has no anxiety or stress in his life. And this is something we get from the right practice of vairagya. See, there is this book called Imitation of the Christ, written by Thomas A. Kempis. The author in this book says, we all can do four things in our day-to-day life to have peace, he says. And if we clearly see, these four points are the one which a person who wants to practice vairagya has to practice. He says, always seek to have less rather than more. See, it is our greed for things of external objects that produces strife and misery in us. See, when we always seek to have less rather than more, there is no greed, there is no avarice, and there are no vices associated with this. And this helps us to develop detachment to things. And the second point, he says, is always seek to be the last rather than first. See, this avoids unnecessary comparison, competition and rat race in our lives. And we realize that these objects of the world are not going to give me satisfaction, and hence why should I indulge in such a rat race? And the third point, he says, is always try to fulfill the wish of others rather than your own. See, especially in a family setting, where we are able to compromise or our own wish, and where we give in to the wish of our spouse and our children, say, for instance, then what happens? There is so much peace, there is no argumentation. And we all know, because these are some of the little things I am sacrificing for my own happiness. And the fourth one, he says, is always recognize and accept the will of God, and which of course comes from our Daiva Preeti or devotion to our Lord. So this is it for today, and we shall see the other 2 points of Sadhana Chatushtaya next week. We shall conclude with the Shanti Mantra. Om Purnamadah Purnamidam Purnat Purnamudachyate Purnasya Purnamadaya Purnamevavashishyate. Om Shanti Shanti Shantihi. I thank Bhagwan for this blessing of sharing some of his teachings here with you today. I thank Team Radio Sai. I thank every one of you. Jai Sai Ram.
Sai Ram, that was the 7th talk in this new series, Vedanta Parichaya, an Introduction to Vedanta, by Dr. Lata Shri, a medical officer serving at the Sri Satya Sai General Hospital here at Puttaparthi, who spoke on Tattva Bodha, a preliminary text on Vedanta. For those of you who missed the earlier talks, can also download it from our website, radiosai.org. Now it's time for Swami's Divine Discourse, followed by bhajans and songs in Bhagwan's golden voice. In the year 1984, Bhagwan delivered 34 discourses in a series on the Bhagavad Gita. We will now listen to excerpts from the 3rd discourse delivered on the 4th of August 1984. Bhagwan gives us the essence of Bhakti Yoga, the 12th chapter on devotion. Sri Bhagavan Uvacha.
Bhaktimam me priyo naraha idi bhagavat vani. Bhaktimam bhakti kaligina vadu me naku priyo naraha atti vade naku ishtu anaga bhakti kaligina tunti vade నాకు ఇష్టుడు అని దీని యొక్క అంతరార్థం.
ది ఇన్నర్ మీనింగ్ ఆఫ్ భక్తిమాన్ మే ప్రియో నరహ ఈజ్ ద వన్ హూ హ్యావ్ డివోషన్ ఫర్ మీ ఈజ్ డియర్ టు మీ.
ప్రపంచములో మానవుడు అనేక విధములైనటువంటి ఫలములను స్వీకరిస్తున్నాడు.
In the world, man has been reaping different types of fruits.
Dana, kanaka, vastu vahanadulanu arjistunnadu.
He is earning wealth, gold and properties.
Gaurava patishta padavalanu kudanu pondagalugutunnadu.
He has been honored position and prestige.
ఇవన్నీ కూడాను క్షణభంగురములు అనేటువంటి సత్యాన్ని 12వ అధ్యాయమైన భక్తి యోగమునందు నిరూపిస్తూ వచ్చింది భగవద్గీత.
భగవద్గీత హెస్ బీన్ ప్రూవింగ్ ఇన్ భక్తి యోగ ద 12th చాప్టర్ దట్ ఆల్ దీస్ థింగ్స్ వరల్డ్లీ అటైన్మెంట్స్ వెల్త్ ఎట్సెట్రా ఆర్ ట్రాన్సియంట్.
ప్రపంచంలో మనము పొందవలసినటువంటిది మహోజ్జలమైనటువంటి సాహిత్యమైనటువంటి సారసహితమైనటువంటి అమూల్యమైనటువంటి వజ్రము భగవత్ ప్రీతి. అయితే ఇట్టి ప్రేమ మనకు ఏ మార్గమునందు లభిస్తుంది అనుసరించాలి అని ఆలోచించాలి.
How to acquire this love of God? What is the path to be taken? What way to be followed to achieve this love of God?
Chetramanu parishuddhamu cheyaka vittulu natinappudu pantalu pandavu.
Without cleansing the field and preparing the seed, if you sow the seed, you will not get crop.
Adhe vidhamugane హృదయ క్షేత్రమునందు అహంకారం అనేటువంటి ఈ దుష్ట సంబంధమైనటువంటి విషయములను దూరము గావించినప్పుడే ఆత్మానందం అనేటువంటి పంట మనకు లభిస్తుంది. ఇంత సేమ దీనిని భగవద్గీత యందు దేహాభిమానమును దూరం గావించుకోవాలి అని బోధిస్తూ వచ్చింది భక్తి యోగం.
ది సేమ్ థింగ్ ఈజ్ టాట్ ఇన్ భగవద్గీత ఇన్ ది చాప్టర్ భక్తి యోగ దట్ ది అటాచ్మెంట్ టు ది బాడీ విల్ హావ్ టు బి రిమూవ్డ్.
మానవుడు భగవంతుణ్ణి ప్రేమించినట్టుగా భావించుతున్నాడు కాని తద్వారా లభించేటువంటి ఫలితము శూన్యం.
మ్యాన్ హ్యాస్ బీన్ ఇమాజినింగ్ దట్ ఈజ్ లవింగ్ గాడ్ బట్ విత్ మియర్ థాట్స్ లైక్ దాట్ ది రిజల్ట్స్ వుడ్ బి నిల్.
భగవంతుడు నన్ను ప్రేమిస్తున్నాడా లేదా అనేటువంటి విషయము ప్రధానమైన లక్ష్యం.
ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ టు బి కెప్ట్ ఇన్ వ్యూ ఈజ్ టు ఫైండ్ అవుట్ వెదర్ God is loving me or not.
నీవు భగవంతుణ్ణి ప్రేమించినను భగవంతుడు నిన్ను ప్రేమించకుండా ఫలితం శూన్యం.
Even if you love God, if God does not love you, the result is nil.
అయితే భగవంతుని ప్రేమను పొందేటువంటి మార్గం ఏమిటి?
In that case, what is the way to earn the love of God?
సంతుష్టః సతతం అని చెప్పింది భక్తి యోగం.
భక్తి యోగం has described as contentment and to be always in yoga or union with God.
Drudanichyaha ani kuda nu bodhinchindi.
It has also taught steadiness, a steady resolve.
Santushtaha satatam. Nirantaramu kuda nu trupthudai untundali. Santushtudai untundali.
Santushtaha satatam means that one should be ఆల్వేస్ కంటెంటెడ్.
తృప్తి వేరు సంతృప్తి వేరు.
దేర్ ఇస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ తృప్తి అండ్ సంతృప్తి.
సంగీతము సమ్యక్ కీర్తనం కీర్తనం అనేటువంటి యొక్క తత్వంలో కొంత వ్యత్యాసం మనకు గోచరిస్తుంది. కీర్తనం సంకీర్తనం సమ్యక్ కీర్తనం ఇది సంకీర్తనం అని అనగా కీర్తనం పాడటంలో కేవలము పెదవుల నుండి గొంతు నుండి ఈ యొక్క వాక్యములు వెలువడవచ్చు.
టు అండర్స్టాండ్ దిస్ వీ కెన్ టేక్ ది ఇల్లస్ట్రేషన్ ఆఫ్ సంగీత అండ్ గీతం. కీర్తనం సంకీర్తనం అండ్ కీర్తనం. కీర్తనం ఆర్ మ్యూజిక్ కమ్స్ ఓన్లీ ఫ్రమ్ ద లిప్స్ వేర్ సంకీర్తనం ఈజ్ అన్ ఇంటెగ్రల్ మ్యూజిక్ కమింగ్ ఫ్రమ్ ద కోర్ ఆఫ్ ద హార్ట్.
సంకీర్తనం అనేటువంటిది హృదయము నుండి కరిగి కదలి స్వేచ్ఛతో ఆనందముతో భయభ్రాంతులు లేకుండా గావించినటువంటి దీనిని సంకీర్తనం అని చెబుతూ వచ్చారు.
సంకీర్తనం అనేది డిస్క్రైబ్ యాజ్ దట్ మ్యూజిక్ విచ్ కమ్స్ ఫ్రమ్ ద కోర్ ఆఫ్ ద హార్ట్ వితౌట్ ఎనీ సెన్స్ ఆఫ్ ఫియర్ స్పాంటేనియస్లీ ఫ్రీలీ అండ్ విత్ అ లాట్ ఆఫ్ జాయ్.
అదే విధముగానే తృప్తి సంతృప్తి. తృప్తి అనేటువంటిది తాత్కాలికమైనటువంటి లౌకిక వ్యవహారములకు సంబంధించినటువంటిది తృప్తి.
ఇన్ ది సేమ్ వే ద డిఫరెన్స్ బిట్వీన్ తృప్తి అండ్ సంతృప్తి.
ఇది వ్యావహారిక సంబంధమైనటువంటి జగత్తునకు సంబంధించినటువంటిది.
తృప్తి రెఫర్స్ టు ద సాటిస్ఫాక్షన్ డిరైవ్ ఫ్రమ్ ది వరల్డ్.
ఇది ప్రాపంచిక సంబంధమైనటువంటి యొక్క ప్రవృత్తి.
దిస్ ఈజ్ విత్ రెఫరెన్స్ టు ది వరల్డ్ అపరెంట్ వరల్డ్ ఆఫ్ సచ్.
సంకీర్తనం అన్నట్టుగా ఏ విధంగా చెప్తారు అదే విధంగానే సంతృప్తి కూడాను ఇది కేవలం హృదయ స్థాయి నుండి శాశ్వతమైనటువంటిది గాను సత్యమైనటువంటిది గాను పరమైనటువంటిది గాను నివృత్తికి సంబంధించినటువంటిది గాను గోచరిస్తుంది సంతృప్తి.
ఇది సేమ్ వే లైక్ సంకీర్తన సంతృప్తి ఆల్సో కమ్స్ ఫ్రమ్ ద హార్ట్. ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ ట్రూత్. ఇట్ ఈస్ పర్మనెంట్. ఇట్ ఈస్ విత్ రెఫరెన్స్ టు నివృత్తి అండ్ డిటాచ్మెంట్.
సంతృప్తికి మార్పు లేదు.
ఫర్ ది సంతృప్తి దెర్ ఇస్ నో చేంజ్.
లేక కూర్పు లేదు.
దెర్ ఇస్ నథింగ్ బై వే ఆఫ్ అడిషన్ టు ఇట్.
మార్పు కూర్పు లేనటువంటి యొక్క నిత్యత్వంతో కూడినటువంటిది సంతృప్తి.
సంతృప్తి ఇస్ వన్ విచ్ డస్ నాట్ అండర్గో ఎ చేంజ్ ఫర్ టు విచ్ దెర్ ఇస్ నో అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్.
కనుక భక్తుడైనటువంటి వాడు లౌకిక సంబంధమైనటువంటి యొక్క ఫలమునకు కానీ లేక ఫల విరుద్ధములకు కానీ ఏమాత్రము చింతించక స్థిరత్వమైనటువంటి యొక్క మనస్తత్వమును అభివృద్ధి పరచుకోవాలని దీని యొక్క అంతరార్థం.
సో ఇన్నర్ మీనింగ్ ఆఫ్ దిస్ ఈజ్ దట్ ఏ డివోటీ షుడ్ నాట్ బి క్యారీడ్ అవే ఆర్ అటాచ్ ఎనీ ఇంపార్టెన్స్ టు ద వరల్డ్లీ థింగ్స్, బట్ హీ హ్యాస్ టు స్టడీ హిస్ మైండ్ అండ్ డెవలప్ స్టడీనెస్ ఆఫ్ ద మైండ్.
జయాపజయములకు లొంగక, మానాభిమానములకు గొంగక, సుఖ దుఃఖములకు పొంగక, ఈ మానవత్వమైనటువంటిది సమర్థంతో భావించుకునేటువంటి యొక్క తత్వములకి సంతృప్తి అనేటువంటి యొక్క పదమునకు అర్థము.
సంతృప్తి రెఫర్స్ టు ద ఈక్వానిమిటీ ఆఫ్ ది మైండ్, ఈక్వల్ మైండెడ్నెస్, విచ్ ఈస్ ది సేమ్ వెదర్ దెర్ ఇస్ విక్టరీ ఆర్ డిఫీట్, వెదర్ దెర్ ఇస్ ప్రాఫిట్ ఆర్ లాస్, వెదర్ దెర్ ఇస్ జాయ్ ఆర్ సారో.
కనుకని భక్తి అనగా ఎట్టి మార్పును చెందనటువంటిది, ఎట్టి కూర్పును కలగనటువంటిది, అది నిశ్చలమై నిర్మలమై ఉండేటువంటి యొక్క ప్రేమ తత్వములకే సంతృప్తి అని కూడా భావించవచ్చు.
దేర్ఫోర్ డివోషన్ ఆర్ సంతృప్తి రెఫర్స్ టు స్టడీ ఫీలింగ్ ఆఫ్ లవ్ అండ్ సాటిస్ఫాక్షన్ రదర్ దాన్ థింగ్స్ విచ్ చేంజ్ విచ్ విల్ బి అండర్ గోయింగ్ విత్ సమ్.
భగవంతుడు ఏది అనుగ్రహించినా ఏది ప్రసాదించినా తన యొక్క ప్రేమ ప్రసాదంగానే భావించుకుని తృప్తి నొందాలి.
A devotee has to accept whatever is given by God with a lot of satisfaction, thinking that it is a gift of love given for his own good.
ఇది ఇట్టి సమభావములు కలిగి ఇట్టి సమత్వము చేత ప్రవర్తింపచేసేటువంటి యొక్క చిత్తములకే సంతృప్తి అని కూడా చెప్పవచ్చు.
దట్ పర్టికులర్ హార్ట్ విచ్ ట్రీట్స్ విత్ ఈక్వల్ మైండెడ్నెస్ ఆల్ దీస్ థింగ్స్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ హ్యావింగ్ సంతృప్తి.
దృఢనిశ్చయ, ఇది ఒక విధమైనటువంటి దృఢమైనటువంటి స్థిరమైనటువంటిది గాను నిశ్చలమైనటువంటిది గాను ఉంటుండాలి.
దృఢ నిశ్చయ ఇట్ రెఫర్స్ టు ఫర్మ్ రిజాల్వ్.
ధైర్య సాహసములు దృఢశక్తులు మానవులకు సహజంగానే ఉంటుంటాయి.
ఇట్ ఈస్ నేచురల్ ఫర్ ఎ మ్యాన్ టు హ్యావ్ స్టెడీనెస్ అండ్ ఫర్మ్నెస్ కరేజ్.
ఈ దృఢత్వమును ఈ ధైర్య సాహసమును అనేక విధములైనటువంటి మార్గములలో దీనిని అనుభవిస్తుంటాడు జీవుడు.
ఏ లివింగ్ బీయింగ్ విల్ బి ఎంజాయింగ్ ది స్టెడీనెస్ ఫర్మ్నెస్ అండ్ రిజాల్వ్ ఇన్ ఎ డిఫరెంట్ వే ఇన్ ద లైఫ్.
ఇట్టి దృఢమైనటువంటి ధైర్య సాహసమును కొంతమంది మేరు పర్వతం ఎక్కేటువంటి విషయంలో మహాధీరుడై ఉంటుంటారు.
సమ్ పీపుల్ విల్ బి యూజింగ్ దిస్ ఫర్మ్నెస్ resolve and steadiness in climbing the mountains.
Itti dhairya sahasamulu drudha shaktiyu kudanu anantamainatundi samudramulu daateyatundi idetundi vishayamulo kudanu sthirachittulai untaru.
The same courage and adventure may be used by some people in crossing the oceans.
Mari kondaru bhayankaramainatundi bhikararanyamulo prayanam cheseatundi teerulai untaru.
Some people will be using this courage in traversing in the wild forest.
Daya dakshinyam lekunda itarulu himsinchi danamunu probu chesukuneetu vishayamlo daitya saasa drudha shaktulu kaligi kontha mandi pravartistuntaru.
Some people will be using these things and behaving in almost a mindless fashion in earning their properties and in earning wealth and making profit.
Manavattamuni maraki daivattamunu visvarinchi kevalamu ఒక దానవత్వంగా ప్రవర్తించి క్రూరత్వంలో ప్రవర్తించేటువంటి యొక్క ధీరత్వం కలిగినటువంటి వారు మరికొందరు ఉంటారు.
సమ్ పీపుల్ విల్ బి కరేజియస్ ఇన్ బీయింగ్ ఆల్మోస్ట్ మర్సిలెస్ లివింగ్ క్వాలిటీస్ ఆఫ్ హ్యూమానిటీ అండ్ డివినిటీ అండ్ ఆల్మోస్ట్ అక్వైరింగ్ ది ఫీచర్స్ ఆఫ్
ధీరత్వమును దృఢత్వమును మంచిగాను ఉపయోగించుకోవచ్చును, చెడ్డగాను ఉపయోగించుకోవచ్చు.
ది ఫర్మ్నెస్ అండ్ రిజాల్వ్ మే బి యూజ్డ్ ఎయిదర్ ఫర్ గుడ్ ఆర్ ఫర్ బ్యాడ్.
వాల్మీకి రత్నకారుడుగా ఉండినప్పుడు తన యొక్క దైత్య సాహస దృఢశక్తులన్నింటి కూడాను దుర్మార్గంలో ప్రవేశపెట్టాడు.
వెన్ వాల్మీకి వాజ్ రత్నాకర హీ వాజ్ యూజింగ్ ఆల్ హిస్ పవర్ ప్రవర్ కరేజ్ ఎట్సెట్రా ఇన్ ఎ బ్యాడ్ వే.
సప్తఋషుల యొక్క సంపర్కము చేత వారి ప్రబోధల చేత తన యొక్క ధైర్యమును సాహసమును దృఢశక్తిని కూడాను పవిత్రమైనటువంటి రామనామములో ప్రవేశపెట్టాడు.
బై ది అసోసియేషన్ ఆఫ్ సప్తర్షిస్ అండ్ బై లిసనింగ్ టు దర్ ప్రీచింగ్ హీ హాస్ బీన్ ఏబుల్ టు చేంజ్ His resolve of the heart towards good, and he used it in the name of repeating.
Kanukane Valmiki Ramayanamunaku Datagaanu oka vidhamainatuvanti yokka kartagaanu roopondutu vachadu.
That is how Valmiki become the author of Ramayana.
Kanukane manavuni yokka drudashakti anetuvantidi kevalam laukikamainatuvanti prapanchaku sambandhamainatuvanti vyavaharaku sambandhamainatuvanti vishayamunandu ప్రవేశపెట్టుట కంటే ఇంద్రియ నిగ్రహములందు కూడాను దైవాపేక్ష ఎందు కూడాను దివ్యమైనటువంటి యొక్క ప్రపత్తి మార్గమునందు కూడాను ఈ ధైర్య సాహస స్థిరత్వమును ప్రవేశపెట్టడం సార్థకమవుతుంది.
Therefore, man should not use his steadiness and firmness in doing bad things or in worldly things, but on the other hand, he should use them in acquiring the grace of God.
ఇందులో మానవత్వమునందు ఒక విధమైనటువంటి విశిష్టత రూపొందింపచేస్తుంది.
దిస్ ప్రిన్సిపల్ ఇస్ సచ్ ఎ యూనిక్నెస్ ఇన్ మ్యాన్.
కనుకనే సగుణోపాసన నిర్గుణోపాసన గురించి ఈ యొక్క భక్తి యోగము అధికంగా బోధిస్తూ వివరిస్తూ వచ్చింది.
దేర్ఫోర్ దిస్ భక్తి యోగ హ్యాస్ డిస్క్రైబ్డ్ ఎట్ లెంగ్త్ సగుణోపాసన అండ్ నిర్గుణోపాసన వర్షిప్ విత్ అట్రిబ్యూట్స్ అండ్ అట్రిబ్యూట్స్.
ఈ సగుణ నిర్గుణోపాసములు కాని సాకార నిరూపారములు కాని నిరాకారములు కాని ఏది ఉత్తమమైనటువంటిది ఏది సాధకులకు అక్కడ కానటువంటిది అనేటువంటి విషయాన్ని భగవద్గీతనే బోధిస్తూ వచ్చింది.
భగవద్గీత హెస్ టాట్ బిట్వీన్ సగుణోపాసన నిర్గుణోపాసన అండ్ సాకార నిరాకార విచ్ ఈస్ బెటర్ అండ్ విచ్ ఈస్ ఈజీ విచ్ ఈస్ సేఫ్ ఫార్ ది డివోటీ.
సగుణ నిర్గుణములే లేక సగుణ సాకారములే లేక నిర్గుణ నిరాకారమును మనం పొందలేము.
వితౌట్ గోయింగ్ త్రూ ది అట్రిబ్యూట్ ఫార్మ్ ఫార్మ్ విత్ అట్రిబ్యూట్ ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు గో టు నిర్గుణ అండ్ నిరాకారం.
దేహాభిమానం ఉండినంత వరకు దేహభ్రాంతి ఉండినంత వరకు దేహాతీతమైనటువంటి నిర్గుణత్వాన్ని కాని నిరాకారతత్వాన్ని కాని మానవుడు ఏమాత్రం కూడా అనుభవించలేడు.
సో లాంగ్ యాజ్ మ్యాన్ హ్యాస్ attachment to the body and body consciousness, he would not be able to understand and go to nirguna and nirupa.
Yena sadhakunaku desha abhimanamu loka abhimanamu ee abhimanamu sampurnamuga tolaginappude ee nirguna nirakara brahma tattvanni kontha varaku sadhinchadaniki arhuda untadu.
Man would take the necessary qualification to reach or to worship నిర్గుణ నిరాకార ఓన్లీ ఆఫ్టర్ హీ హాజ్ ఓవర్కమ్ అటాచ్మెంట్ టు ద బాడీ అండ్ అటాచ్మెంట్ టు ద వరల్డ్ అండ్ ఆల్ అదర్ అటాచ్మెంట్.
నేను దేహము, నాకు దేహం ఒకటి కలదు, నేను మానవాకారుణ్ణి అనేటువంటి భావం ఉండినంత వరకు కూడాను మనకు నిరాకారం అనేటువంటిది ఏమాత్రం కూడా సాధించడానికి ఎట్టి వారికైనా సాధ్యం కాదు.
సో లాంగ్ హ్యాస్ వన్ ఐడెంటిఫైస్ వన్ సెల్ఫ్ విత్ ద బాడీ అండ్ వన్ థింగ్స్ దట్ హీ హాస్ నాట్ ఎ పర్టికులర్ ఫారం, హీ వుడ్ నాట్ బి ఏబుల్ టు ఫాలో నిర్గుణ నిరో.
కనుకనే దేహమాం అన్నాడు కృష్ణుడు. దేహాభిమానం ఉండినంత వరకు, నేను దేహము అనేటువంటి భ్రాంతి ఉండినంత వరకు ఈ నిరాకార తత్వాన్ని సాధించటం సాధ్యం కాదు.
Therefore Krishna has said that so long as one identifies himself with the body, he would not be able to follow the path of నిరాకార తత్వం.
కనుక భక్తులైనటువంటి వాడు, సాధకుడైనటువంటి వాడు సగుణ సాకారాన్ని ప్రప్రథమలో ఆరాధనకు ప్రారంభించాలి.
ఏ సాధక అనే డివోటీ దేర్ఫో ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ హ్యావ్ టు ఫాలో సగుణ అండ్ సాకార.
ఈ కొంతకాలం వరకు నువ్వు సాగిన తర్వాత క్రమక్రమేణా ఈ సాకారముని ఆధారం చేసుకుని నిరాకార తత్వంలో ప్రవేశిస్తుంది.
ఫర్ సమ్ టైమ్ ఇఫ్ యూ ఫాలో దిస్ పర్టికులర్ వే గ్రాడ్యువలీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ హీ విల్ బి ఏబుల్ టు ఎంటర్ ఇన్ టు నిర్గుణ అండ్ నిరాకార.
విశ్వస్వరూపాన్ని కూడా ఆరాధన చేయవచ్చునని కూడా భావిస్తూ వచ్చారు. కానీ విశ్వస్వరూపం కూడా ఒక సాకారమే కదా.
పీపుల్ హావ్ బీన్ థింకింగ్ దాట్ ఇట్ ఇస్ పాసిబుల్ టు వర్షిప్ విశ్వరూప ఆకారం, ఈవెన్ దాట్ ఈస్ వర్షిప్ ఆఫ్ ఎ ఫారం.
విశ్వస్వరూపం అనేటువంటిది భూతాకాశం.
విశ్వస్వరూపం ది వరల్డ్ ఫారం మే బి డిస్క్రైబ్డ్ యాజ్
విశ్వ విరాట స్వరూపం అనేటువంటిది ఇది కేవలం చిత్తాకాశం.
విశ్వ విరాట స్వరూప మే బి డిస్క్రైబ్డ్ యాజ్ చిత్ ఆకాశం.
ఈ రెండింటికి అతీతమైనటువంటి యొక్క మనో ఇంద్రియములకు అతీతమైనటువంటి యొక్క స్థాయిని చిడాకాశం.
వన్ విత్ ది ట్రాన్సెండ్ ఈస్ టు మేబీ డిస్క్రైబ్ యాజ్ చిడాకాశం.
మనం జాగ్రత్త వస్తే అనుభవించినటువంటి అన్ని కూడాను కొన్ని కాకపోయినట్టు కొన్ని మనకు స్వప్నావస్థ ఎందుకు గోచరిస్తూ ఉంటాయి.
ద థింగ్స్ విచ్ విల్ ఎంజాయ్ ఇన్ ది వేకింగ్ వరల్డ్ వన్ ఆర్ అట్లీస్ట్ ఫ్యూ ఆఫ్ దెమ్ విల్ బి ఎంజాయింగ్ ఈవెన్ ఇన్
జాగ్రత్త అవస్థ ఎందు మనో ఇంద్రియముల యొక్క ప్రభావము అధికంగా ఉంటుంటుంది.
డ్యూరింగ్ వేకింగ్ స్టేట్ ది ఎఫెక్ట్ ఆఫ్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ది మైండ్ అండ్ ది సెన్సెస్ వుడ్ బి వెరీ మచ్.
కానీ స్వప్నావస్థ ఎందు ఇంద్రియ ప్రభావం లేకపోయినప్పటికీ మనో ప్రభావం ఉంటుంటుంది.
During dream state, there may not be the effect and the influence of the sense organs, but there will be effect.
అనే కారణమేనికుంటి సుశక్తి అవస్థయందు మనస్సు కూడాను లీనమైపోతుంది.
In the common state of sushupti, the mind also gets dissolved.
చిత్తకల్పితమైనటువంటి ఇంద్రియ సంబంధమైనటువంటి యొక్క ప్రభావమే భూతాకాశం.
The one which is associated with sense organs is భూతాకాశం.
మానసు సంబంధమైనటువంటి ప్రభావం యొక్క ప్రవృత్తిలే ఇది చిత్తాకాశం.
చిత్తాకాశ రెఫర్స్ టు ద స్టేట్ ఆఫ్ ద మైండ్.
మనో ఇంద్రియముల యొక్క సమ్మిళితమైనటువంటి ఏకత్వ స్వరూపమే ఇది చిదాకాశం.
చిదాకాశం రెఫర్స్ టు ఎ కాంబినేషన్ ఆఫ్ మైండ్ అండ్ ది సెన్స్ ఆర్గన్.
కనుక సుశక్తి అవస్థ ఎందు మాత్రమే ఇది నిర్గుణ నిరాకార తత్వాన్ని భావించడం సాధ్యమవుతుందో ఏమో.
Only in sushupti state probably it would be possible to just have nirguna and nirupa.
Nirantaramu sakarame aadharam chestunnataku veeledu.
We cannot go basing our experience on sakara alone.
Sakara nirakaramulu rendu kudanu sadhakunaku atyavasaram.
Sakara nirakara both essential for a sadhaka.
Pachiki rendu rekkalu undinattuga
like having two wings for a bird,
pandiki rendu chakramulu undinattuga,
in the way that there are two
manishiki rendu kaallu undinattuga,
like a man having two legs,
sakara nirakaramulu bhakti prabhavamu che prayanam cheyatunte sadhakulaku atyavasaram.
Sakara nirakara in the same way are like these two wings of a bird etc. for one
okati mundu okati veluku okati mundu okati veluku ee vidhamga sakara nirakaram tho prayanam chestappude sannidhyamu ane kutti yokka gamyamunu manam cheradaniki feel avutundi.
The goal of sannidhya can be reached with the two legs of sakara nirakara, one putting the other in front and then taking support of the other.
Aithe sakaramu chanakala.
But the important thing is sakara is only transient.
Nirakaramu shashvatam.
Nirakara is permanent.
Deeniki oka chinna udaharanam.
One small example for this.
Meeru ee prashanthi nilaya mandiram lopala oka vela mandi kucchunnaru.
In Prashanti Nilay Mandiram, 1,000 people are being seated.
Idi oka ganta leka okatunnara ganta kala neemam.
This is with reference to an experience of 1 hour or 1.5 hours.
Veerito paatu ee haal ee Prashanti Nilayam nandu nenu kuda untunnanu.
In this world, along with this 1,000 people, there is Swami also.
Andaru ee haalaku lokala bhagamlo kucchunnaru.
All the people are being seated within the
ఈ కాల పరిమితితో కూడినటువంటిది.
దిస్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ది లిమిట్ ఆఫ్ ద టైం లిమిట్.
ఈ కర్మ నిమిత్తంతో కూడినటువంటిది.
ఇట్ ఆల్సో అసోసియేటెడ్ విత్ యాక్షన్.
అయితే ఈ భావాన్ని మీ గ్రామాలకు మీరు వెళ్లిన తర్వాత ఒక్కతూరి మీరు చిత్తాకాశమునందు స్మరించినారంటే ఈ ప్రశాంతి నిలయము ఇన్ని వేల వ్యక్తులు స్వామి మీ హృదయంలో నిలిచిపోయాడు.
But the same thing can be just experienced after you go home. If you were to just think of it in Chitta Kasha, all the 1,000 people, Swami, Prashanthi Nilayam and Hall, all of them you can get in your Chitta
Kasha. Kevalamu, idi, Bhashyame, Nidrishtilo, Jagta Tavastalo, Chuchinapadu, Neer Andari Kudanu, Prashanthi Nilayam Hallulo, Jeevistunnaru, Nivasistunnaru.
In the external vision, and in your experience in the waking state, you can just see that all of you are now residing in the hall of Prashanthi Mandiram.
Kani, meeru mee gramamunaku velli, meeru chintinchinappudu, meeru ee Prashanthi Nilayamu nivasistu untuntaru.
But what happens if you go to your villages or your places and if you think of this Prashanthi Nilayam will be inside your heart?
ఈ ప్రశాంతి దేవుల్లో ఉండినటువంటిది మీరు ఒక గంట అయినప్పటికీ ఈ ప్రశాంతి దేవు మీలో నిలుచుకోవటము శాశ్వతంగా జీవితం అంతా నిలిచిపోయింది. మీరు ఎప్పుడు చింతించినా కూడా ఈ యొక్క దృశ్యం మీలో శాశ్వతంగా చేరిపోయింది.
యూ హ్యావ్ బీన్ హియర్ ఇన్ ప్రశాంతి దేవ్ ఫర్ 1 hour, బట్ దిస్ కెన్ బికమ్ ఏ పర్మనెంట్ ఎక్స్పీరియన్స్ ఇన్ యూ ఫర్ ఎవర్ వన్స్ యూ గో అండ్ యూ థింక్ ఆఫ్ ఇట్ ఇన్ చిత్ ఆకాశ.
కనుక జాగ్రత్త అవస్థలో మనం అనుభవించడం చేత కదా ఈ యొక్క చిత్తాకాశం అనేటువంటి యొక్క నిరాకార తత్వం మనలో శాశ్వతంగా నిలిచిపోయింది.
ఆఫ్టర్ ఎక్స్పీరియన్సింగ్ దిస్ ఇన్ ది వేకింగ్ స్టేట్ ఇన్ దిస్ బికమ్స్ ఎ పర్మనెంట్ రికార్డ్ ఇన్ యువర్ చిత్తాకాశం.
ఈ సాకార తత్వమే మనం అనుభవించుకుంటున్న నిరాకారమైనటువంటి దృశ్యం మన చిత్తంలో నిలిచిపోదు.
Without experiencing this sakara tattva in the heart, this would not have become a permanent impression on the heart.
Kanukane deninaina kudanu sakara sagunopasana prarambhinchina tarvatane nirguna nirakaramaina itti oka tattvamu hrudayamulo shastanga nichipothundi.
Therefore, in the same way, whatever you want to experience, we experience in sakara and saguna, nirguna nirakara, you'll be able to just experience later on.
Oka pillavadiki కుర్చీ అనేటువంటి యొక్క పేరు నేర్పుతున్నాం మనం.
టు ఎ స్మాల్ చైల్డ్ యూఆర్ టీచింగ్ హెయిర్ ఎ వర్డ్ హెయిర్.
కానీ కుర్చీ అనేటువంటిది తెలిపినప్పుడు దీనికి ఆకారం ఏమిటో ఆ పిల్లవాడికి ఏం అర్థం కాదు.
వెన్ యూ అట్ ద వర్డ్ హెయిర్ ఇట్ డజన్ బికమ్ క్లియర్ టు హిమ్ వాట్ ఇట్ ఫారమ్ ఇస్.
ఈ విధంగా ఒక ఆకారాన్ని చూపించి చిట్టించి దీనికి క్రింద దీనికి కుర్చీ అని రాసినప్పుడే ఈ కుర్చీ అనేటువంటి పదములకు ఇది ఆకారము అని గుర్తించి తర్వాత ఈ ఆకారం లేకపోయినప్పటికీ కుర్చీ అనేటువంటిది వాడు ఎక్కడ ఉండినప్పుడు చెప్పగలడు.
దిస్ కెన్ బి అండర్స్టూడ్ బై ది ఇల్లస్ట్రేషన్. సపోజ్ యూ షో హిమ్ ఏ చైర్ లైక్ దిస్ అండ్ దెన్ మేక్ హిమ్ సీ దట్ పర్టికులర్ థింగ్ అండ్ బిలో దట్ యూ రైట్ చైర్ అండ్ లేటర్ ఆన్ వెన్ ఎవర్ దిస్ వర్డ్ ఈస్ అటర్డ్ చైర్ హీ బికమ్స్ వెరీ క్లియర్ టు హిమ్ రిగార్డింగ్ ది ఫార్మ్ ఆఫ్ ది చైర్.
ఈ కుర్చీ అనేటువంటి అక్షరము నేర్చుకునేంత వరకు కూడాను ఈ క్షరం అనేటువంటి ఆకారం ఉండే తీరాలి.
Until one understands the letter, the permanent one, chair, unless he sees the particular form, he would not be able to just learn it.
Kanuka idi charamu adi acharam.
The chair, this form, is impermanent.
Kani acharanni charame nirupinchindi.
The permanent one is proved by the impermanent form.
Kanukane daivattam anetundi కేవలము అక్షర స్వరూపమైన అయినప్పటికీ దీనికి ఆకారం అనేటువంటిది ఆధారంగా మనం చేర్చుకోవాలి.
దేర్ఫోర్ ది డివినిటీ ఈజ్ నిరాకారం బట్ వీ హ్యావ్ టు జస్ట్ అసోసియేటెడ్ విత్ ఎ పర్టికులర్ ఫారం టు అండర్స్టాండ్.
ఇక్కడ భగవంతుడు ఉన్నాడా లేదా అదే దృఢనిశ్చయ అనగా అందరికీ అంత దృఢమైనటువంటిదిగా ఉంటుండదు.
Here, one has to just see whether all people have a firm faith in the fact whether there is God.
Manu atu itu bhagavantudu unnada leda unte ekkada unnadu kantiki kanipinchadam ledi idi satyama asatyama idi kevalam bhramtiya lekapothe na ooha ganama aneetunchi bhavalato taanu tikamakala padutuntadu.
Mind will be oscillating and a person will be questioning quite a few times whether there is God, whether there is no God, what exactly is truth, I have not seen God.
Kanuka ee vidhamainatundi oka santiddhavasthalo nilchukokunda oka drudanishchi anaga vishwasamunu abhirthi parchukodaniki konni vidhamainatundi aakaramunu manam aadharam cheskovali.
From traveling from this unsteady mind to the steady faith, we have to just go through the form.
Deeniki oka chinna udaharanam.
A small example for this.
దేవుడు ఉన్నాడా లేదా అని ఒక ప్రశ్న.
There is a question put whether there is God.
దీనికి సరియైనటువంటి జవాబు ఈ దేవుడు అనేటువంటి పదమే.
The proper reply for this is the word God itself.
దేవుడు అనేటువంటి యొక్క ఆకారమే లేకపోతే వస్తువు అనేటువంటిదే లేకపోతే ఈ దేవుడు అనే పదం ఎక్కడ నుంచి వచ్చింది?
If there is nothing like God, no form like God, the word God cannot come. From where can it come?
లేని వస్తువుకు పేరు ఏమాత్రము ఉండదు.
There cannot be any name for a thing which does not
పేరు ఉండినా వస్తువు ఉన్నది.
If there is a name, the thing does exist.
కనుక దేవుడు అనేటువంటి పదమే ఉన్నాడు అనేటువంటి దానికి సరైనటువంటి యొక్క స్థిరత్వాన్ని బోధిస్తుండాలి.
Therefore, the existence of the word God is the proof that there is God.
ఇది ఒక టంబ్లర్.
This is a tumbler.
ఈ టంబ్లర్ అనేటువంటిది ఒక పదం.
దిస్ ఇస్ ద వర్డ్ టంబ్లర్ ఇస్ ద వర్డ్.
ఈ పదములకు అర్థమే ఈ ఆకారం.
ది మీనింగ్ అండ్ ది ప్రూఫ్ ఆఫ్ దిస్ వర్డ్ టంబ్లర్ ఈ పర్టికులర్ ఫార్మ్ ఇస్
పదములకు అర్థమే అవుట చేత దీనికి పదార్థము అని పేరు వచ్చింది.
ది వర్డ్ డిరైవ్ పదార్థం ఈస్ డిరైవ్ ఫ్రమ్ ద ఫ్యాక్ట్ దట్ దేర్ ఈస్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. ఫ్రమ్ ది ఆబ్జెక్ట్
జగత్తునందు ఉన్నటువంటి ప్రతి పదార్థము కూడా పదములకు అర్థమే.
Every object that exists in the world is only proof of the word which is used to describe
ee kurchi anetundi padamulaku ee aakarame artham.
For the word chair, this particular form itself is a proof.
Padamulaku arthamunu bodhinchetundi ee shabdam.
The sound or shabdam is to the word which proves the object.
Kanaka padamu shabdamu rendinti yokka ekatvame padartham.
The word and the sound, these two together become the object.
Kanaka devude lekapothe devudu anekunte padam anekunte raadu.
If there is no God, the word God can never come.
Aithe konni konni padamulu artham lekunte padamulu kuda untunnayani meeru yuhinchavachchu.
But you may imagine and say that there are some words which do not have meaning.
Gagana kusumamu anaga aakasha pushpamu ani oka peru untundi.
There is a word which says in Telugu that there is a flower of the sky.
Aakashamulo pushpam ekkundi peru undi kada gagana pushpamu ani.
How can there be a flower in sky?
Idi padamu kaadu samasam.
This is not a word, this is a phrase.
Rendu padamulu yokka cherika idi.
This is a combination of two words.
Aakashamu, pushpamu, rendu ga cherindi. Kabatti, ivi rendu kuda untunnayi.
There is sky and there is flower. But a combination of these two words, they do not exist.
Adhe vidhamugane, prati padamulaku kuda, ee drishti kalpitamaina jagattunandu, aakaram lekunda undadaniki sadhyam ledu. Veelu kaadu.
It is impossible to imagine the existence of a world which is not supported by an object in the world.
Meeru chadukunna vidyarthulu adhyapakulaga untuntaru. Oka dictionary teesukundam.
There are students and teachers who are educated and they are here.
Ee dictionary lopala anni padamulu kuda unnava kada.
You take a dictionary and go for the world and then find out whether there are objects for all the
ee padamulakanta kuda swaroopamulu unnava leda.
For all the words used in the dictionary, whether there is a form or not, is checked.
ఈ యొక్క డిక్టరీ లోపల కూడా GOD God అనేటువంటి ఒక పదం ఉంది.
In this dictionary also there is a word by the spelling GOD.
ఇది ఏది దేవుడు అయితే ఈ డిక్టరీ లో ఈ పదం ఎందుకు పెట్టాలి?
If God doesn't exist, how would this word GOD come into this dictionary?
కనుక మీరు చూచినా చూడకపోయినా అనుభవించినా అనుభవించకపోయినా పదమే ఈ యొక్క ఆకారములకు స్వరూపము. ఇది ఏ సాక్షాత్కారం?
Whether you are able to see or you are not able to see, whether you are able to experience or you are not able to
మొట్టమొదటి ఆకారము, రెండవది పదము.
There is the very existence of the word shows that there is the object.
ఇది చేరేగలి లేకపోతే, ఈ ఆకారమే లేకపోతే దీనికి చేరనే పదమే రాదు.
If here does not exist, there cannot be a word like chair.
కనుక సాకారము మొదలు, నిరాకారము తరువాత.
Therefore, first comes సాకారా and afterwards నిరాకారా.
సాకారాన్ని విడిచిపెట్టి నిరాకారమును ప్రవేశించడానికి సాధ్యం కాదు.
Without going through the సాకారా or form, it is not possible to enter.
ఇది ఒక చిన్న మరొక ఉదాహరణ.
Here is a small example.
ఇది ఒక దిండు.
This is a pillow.
దీనికి పైన ఉన్నటువంటిది ఏమిటి?
What is it that covers this?
ఇది గుడ్డ, బట్ట అంటారు.
This is cloth.
లోపల ఉన్నది ఏమిటి? ప్రత్తి.
What is the content? Cotton.
కానీ పైనది బట్ట, లోపలది ప్రత్తి అని మీరంటారు.
Externally there is cloth and internally there is cotton. That's what you say.
నేను చెప్తాను రెండు ఒక ప్రత్తి అని అంటారు.
Swami says that this both together is cotton only.
అనగా ఈ నిరాకారమైనటువంటి ప్రత్యే ఆకారమైన దారంగా తయారై, ఈ ఆకారమైన దారమే ఒక స్వరూపమైనటువంటి యొక్క గుడ్డగా తయారైంది.
The formless cotton has taken the form of thread and this thread has become cloth and this cloth is covering.
పట్టని సాకారం అన్నారు, పత్తిని నిరాకారం అన్నారు.
Cloth is సాకార and cotton is నిరాకారం.
కానీ ఈ నిరాకారం నుంచి సాకారం, సాకారం నుంచి నిరాకారం, ఈ రెండింటి యొక్క ఏకత్వమైనటువంటి యొక్క దివ్యత్వమునే దైవత్వము అని చెప్పారు.
ఫ్రమ్ ఫారం టు ఫారంలెస్, ఫారంలెస్ టు ఫారం, అండ్ దిస్ పర్టికులర్ ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ డివినిటీ.
అయితే మన వినియోగం కోసమని కత్తిని మనం ఇంటి దగ్గర పెట్టుకుని దీన్ని ఆనుకొని కూర్చోలేము.
బట్ ఫర్ అవర్ యూస్ వీ కెనాట్ యూస్ కాటన్.
ఈ కత్తిని ఒక ఆకారంగా తీసుకుని మనము కొన్ని విధమైనటువంటి వినియోగార్థమై ఈ విధమైనటువంటి స్వరూపాలుగా మనం ఉపయోగపెట్టున్నాం.
ఫర్ అవర్ యూస్ వీఆర్ కన్వర్టింగ్ కాటన్ ఇంటు క్లోత్ అండ్ క్లోత్ ఈజ్ యూజ్ ఫర్ మేకింగ్
మన దేహాభిమానం ఉంటుందంత వరకు ఈ ఉపయోగములు మనకు తప్పినది కాదు.
So long as we have attachment for the body, we will have to make use of these things.
కనుక నేను దేహము దేహమనేటువంటి దేహాభిమానం ఉండినంత వరకు కూడాను సాకారం అనేటువంటి వదలడానికి సాధ్యం కాదు.
సో లాంగ్ యాజ్ వన్ హ్యాస్ ది ఫీలింగ్ దట్ ఈస్ ద బాడీ, ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు గివ్ అప్ ది సాకార.
సాకార పూజ ఎందుకు కూడాను అనేక విధమైనటువంటి పూజలు మనం చేస్తున్నాం. షోడశోపచారం చేస్తున్నాము, పుష్పములు తెస్తున్నాము, జలముతో అభిషేకం గావిస్తున్నాము, అనేక విధమైనటువంటి యొక్క అర్చనలు చేస్తున్నాము, ధూపదీప నైవేద్యాలు కూడా.
ఇన్ ది వర్షిప్ ఆఫ్ ది ఫార్మ్ఫుల్ గాడ్ వీఆర్ డూయింగ్ ఇన్ 16 టైప్స్ ఆఫ్ వర్షిప్.
ఇది కొన్ని విధములుగా సాకారమైన యొక్క తృప్తి.
దిస్ ఈస్ ఏ టైప్ ఆఫ్ సాటిస్ఫాక్షన్.
ఇది క్రమక్రమేణ నిరాకారతత్వం హృదయంలో ప్రతిష్ట అయిన తర్వాత, దేహప్రాప్తి విసర్జించిన తర్వాత దీనిని అనేక విధమైన భావ పుష్పములతో పూజిస్తాం.
నౌ ఎక్స్టర్నల్లీ యూఆర్ వర్షిపింగ్ దిస్ ఫారం. And once you establish this particular forum inside your heart, and through the flowers of imagination and feeling, you can worship the forumless which is within your heart.
Manam sakaranga aradhana chesenta varaku jaji pushpamu, malle pushpamu, banti pushpamu, inka chamanti pushpamu, ilanti anek pushpamulato manamu bhagavantuni aradhana chestam.
So long as you are worshipping a powerful God, you will use different types of flowers like jaji.
Chese dehamu kani, cheyabadeti pushpamulu kani.
ది బాడీ విచ్ ఇస్ వర్షిపింగ్, ద ఫ్లవర్స్ విచ్ ఆర్ యూజ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ వర్షిప్, దే ఆర్ ఆల్ ఇంపర్మనెంట్.
అయితే నిరాకారతత్వంలో ఆరాధన సర్వోత్సవ పుష్పములు వేరుగా ఉంటుంటాయి.
బట్ ఇఫ్ యు వాంట్ టు వర్షిప్ ద ఫార్మ్లెస్ గాడ్ హూ ఇస్ ఇన్ ద హార్ట్, ద ఫ్లవర్స్ ఆర్ డిఫరెంట్.
అహింసాక సమం పుష్పం, పుష్పం ఇంద్రియ నిగ్రహం, క్షమా పుష్పం, శాంతి పుష్పం, దయాపుష్పం, సత్య పుష్పం, తప పుష్పం, ఇలాంటివంతా నిరాకార పుష్పములకు చేరినటువంటివి.
ది 8 టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ ఆర్ non-violent truth, patience, perseverance, love, compassion, mercy,
truth,
sacrifice. And all these 8 types of flowers are used for worshiping the Father.
కనుకనే మనము ఈ ఉన్నత స్థాయికి పోయేంత వరకు కూడాను, ఈ యొక్క నివృత్తి మార్గంలో ప్రవేశించేంత వరకును ఈ యొక్క ప్రవృత్తిని మాత్రం వెళ్ళడానికి వీలు కాదు.
Until we get ourselves elevated to వర్షిప్ ఆఫ్ నిరాకార ఫార్మ్లెస్
ఆధారం చేసుకుని 12వ అధ్యాయమునందు భక్తి యోగములో భక్తుని యొక్క గుణగణములను మాత్రమే ఏ విధంగా అభివృద్ధి పరచుకోవాలి అనేటువంటిదే గీతాచార్యులు బోధించారు.
గీతాచార్య హ్యాస్ టాట్ ఇన్ 12 చాప్టర్ బేస్డ్ అపాన్ ది సాకార వర్షిప్ వాట్ ఆర్ ది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ భక్త ఆర్ ఎ డివోటీ విచ్ వన్ హ్యాస్ టు డెవలప్ ఇఫ్ యూ వాంట్ టు బి లవ్డ్ బై గాడ్.
ముఖ్యంగా భక్తుడైన వాడు సతతం శాంతి తత్వంను బోధించుకోవాలి, శాంతిని వహించాలి.
ప్రైమర్లీ ఎనీ పర్సన్ హూ వాంట్ టు బి ఏ డివోటీ హ్యాస్ టు టీచ్ హిమ్సెల్ఫ్.
దృఢనిశ్చయుడు కావాలి,
పీస్ అండ్ ఫర్మ్ రిజర్వ్,
సంతృష్టి ఉంటుండాలి.
హీ మస్ట్ బి కంటెంటెడ్.
ఎట్టి బాధలకు కానీ ఎట్టి విచారములకు కానీ హృదయమునందు అవకాశములు ఇవ్వరాదు.
హీ షుడ్ నాట్ గివ్ రూమ్ ఫర్ ఎనీ టైప్ ఆఫ్ వరీ ఆర్ ఎనీ టైప్ ఆఫ్ పెయిన్ ఇన్ ద హార్ట్.
కనుకనే ప్రహ్లాదుణ్ణి ఈ భక్తి ప్రపత్తులకు ఒక ఆదర్శ వ్యక్తిగా నిరూపిస్తూ వచ్చింది వేదాంతు ఒక భాగవతం.
భాగవతం హ్యాస్ హెల్డ్ అవుట్ ప్రహ్లాద్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ఎ పర్సన్ హూ ఈస్ హ్యావింగ్ ఆల్ ది క్వాలిటీస్ ఆఫ్ ఎ డివోటీ బికాస్ హీ హ్యాస్ దీస్ క్వాలిటీస్.
తన్ను నిజాచరు పొడువ
వెన్ ది డెమన్స్ వర్ గివింగ్ ట్రబుల్ టు ప్రహ్లాద్ త్రూ
దైత్య కుమారుడు
ద సన్ ఆఫ్ ది లార్డ్ ఆఫ్ డెమన్
మాటి మాటికి
ఎవ్రీ టైమ్
ఓ పన్నగ చాయి ఓ ధనుజ భంజన ఓ మహాసన్య అని వరించగాని స్మరించగాని తా కన్నును నీరు తేరు భయకంత సమేతుడు కాడు. ఊవరా అనగా ఏమిటి, ఎలాంటి బాధల సమయం ఉంది కానీ ఎలాంటి కష్ట సమయం ఉంది కానీ నిరంతరం కూడాను ఏ నారాయణ ఓ అమన్న శరణ్య అనేటువంటి యొక్క దైవ నామముని దైవ చిత్తనే స్మరిస్తూ వచ్చారు కానీ కంటి నీరు పెట్టుకోలేదు, బాధలు ఏమాత్రము అవకాశం ఇవ్వలేదు, ఇవి బాధలే అని ఊహించలేదు.
వాట్ ఎవర్ ట్రబుల్స్ వర్ గివన్, వాట్ ఎవర్ వాస్ ది పెయిన్ దట్ హీ వాస్ ఎక్స్పీరియన్సింగ్, హీ నెవర్ గేవ్ రూమ్ ఫర్ దట్ పర్టికులర్ థింగ్ ఇన్ హిస్ హార్ట్. హీ వాస్ ఓన్లీ రిపీటింగ్ ద నేమ్ ఆఫ్ నారాయణ అస్ ద వన్ హూ ప్రొటెక్ట్స్ ద వన్ హూ టేక్స్ షెల్టర్ ఇన్ హిమ్ అండ్ హీ నెవర్ షెడ్ ఎనీ టీయర్ ఇన్ ది మిడ్స్ ఆఫ్ ఆల్ దీస్ ట్రబుల్.
కనుకనే ప్రహ్లాదుని సతతం యోగిన అన్నారు.
Therefore, Prahlada has been described as the one who is in yoga.
లౌకికమైన జగత్తునందు ఈ లౌకికమైన యొక్క వాంఛనలో తాను ఉండినప్పటికీ తనలో ఎట్టి వాంఛలు కూడా ప్రవేశించలేదు.
ఆల్దో హీ హ్యాడ్ ఎ ఫామ్, హీ వాజ్ లివింగ్ ఇన్ ద వరల్డ్, స్టిల్ హీ డిడ్ నాట్ అలౌ ఎనీ వన్ ఆఫ్ దీస్ డిజైర్స్ అండ్ అటాచ్మెంట్స్.
కనుకనే భక్తుడికి ఈ కోప, తాప, ఈర్ష్య, అసూయ, చాడీలు ఇలాంటి దుర్గుణము ఏమాత్రం కూడా హృదయంలో ప్రవేశించరాదు.
Therefore, for a devotee, there should not be any evil traits of jealousy, hatred, anger, and carrying.
The first thing is that the first thing is that
there are four important and primary enemies for any devotee. Anger,
asuya,
jealousy,
dreshamu,
hatred,
inka, anek vidhamainatuvanti vanchal,
and all sorts of other.
You anni kudanu. ఒక విధమైన భక్తి ప్రవేశమునకు చాలా అడ్డు తగులుతుంటాయి.
ఆల్ దీస్ థింగ్స్ ఆర్ అబ్స్టకల్స్ ఫర్ ది డివోషన్ టు ఎంటర్ ఇన్ వన్ సిస్టమ్.
అందరి ఎందుకు సమభావాన్ని భావించాలి.
వన్ షుడ్ డెవలప్.
ఎవరినో ఒకరిని మనం ద్వేషించినామంటే నీవు ఆరాధన చేసే దైవాన్ని నువ్వు ద్వేషించినావు.
ఇఫ్ యూఆర్ హేటింగ్ ఎనీబడి, యూఆర్ హేటింగ్ ద లార్డ్ హూమ్ యూ వర్షిప్.
ఒక అహంకారం చేత ఇతరులపై ఏమైనా కూడా మనం చర్య తీసుకున్నామంటే నీవు నీ దైవంపై నువ్వు చర్య తీసుకున్నావు.
On account of your ego and your puffed up power, if you take any action against the
Guru. Kanukane manamu atvesta sarvaputaram ani yokka Bhagavad Gita lo pradhanamainatuvanti hecharika.
Therefore, atvesta sarvaputaram is the primary warning given in Bhagavad Gita.
Ee vidhanga kshetramunu parishuddham cheyaka విత్తులు నాటితే ఈ పంట పండదు. అదే విధంగానే ఈ దుర్గుణములైనటువంటి చిత్తం నుంచి దూరం చేయక మనం ఎన్ని విధములైన సాధన చేసినప్పటికీ ఈ ఆత్మానందం కానీ దైవ ప్రీతి కానీ మనకి ఏమాత్రం కూడా లభించదు. యోగములో ప్రధానమైనటువంటి యొక్క లక్ష్యం ఏమిటనగా ఇతరులు దైవ సమానంగా భావించుకొని కేవలం దైవాన్ని ఆరాధన చేసినంత మాత్రం ఉన్న ప్రయోజనం లేదు. జీవులను కూడా నువ్వు గౌరవించాలి, జీవులను కూడా నువ్వు ప్రేమించాలి.
ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దేర్ ఫోర్ వన్ విల్ హావ్ టు లెర్న్ ఫ్రమ్ భక్తి యోగా ఇస్ దట్ వన్ విల్ హావ్ టు నాట్ ఓన్లీ లవ్ గాడ్ బట్ ఆల్ బీయింగ్ అండ్ ట్రీట్ ఎవ్రీ వన్ యాజ్ గాడ్.
దేవుణ్ణి పూజించడం, జీవుణ్ణి హింసించడం, ఇది భక్తికి లక్షణం అవుతుందా?
వర్షిపింగ్ గాడ్ అండ్ హార్మింగ్ ఎన్ ఇండివిజువల్ అండ్ డూయింగ్ వైలెన్స్ ఎన్ ఇండివిజువల్,
ఇది కేవలము అజ్ఞానం యొక్క పరస్వరూపమే.
Can this prove devotion? It is only a manifestation of ignorance.
ఇలాంటి వ్యక్తులు భక్తి యొక్క స్థానంలో ప్రవేశించడం వీలు ఉంటుంది.
Such people can never enter into the area of devotion.
కనుక భక్తి యోగంలో ఇంకనూ మనం నేర్చుకోవాల్సినటువంటివి, భక్తులు అనుసరించవలసినటువంటివి, ఈ కాలాన్ని ఏ విధంగా పవిత్రం చేయాలనేటువంటిది, కర్మలు ఏ విధంగా సార్థకం గావించుకోవాలని, కాయమును ఏ విధంగా ఉపయోగించుకోవాలనేటువంటిది మున్ముందు జరుగుతుంది.
The days to come, so that just learn how one devotee has to sanctify his time and his action and make his life worthy.
Bhaja Govindam, Bhaja Govindam.
Bhaja Govindam, Bhaja Govindam.
Bhaja Govindam,
Bhaja Govindam.
గోవిందం భజ మూఢమతే, గోవిందం భజ మూఢమతే, భజ గోవిందం, భజ గోవిందం. గోవిందం భజ మూఢమతే, సంప్రాప్తే సన్నిహితే కాలే, సంప్రాప్తే సన్నిహితే కాలే,
నహి నహి రజ क्षति दुख करने नहीं नहीं रक्षति दुख करने पुनरपि जननम पुनरपि मरणम पुनरपि जननम पुनरपि मरणम पुनरपि जननी जठरे शयनम इह संसारे बहु दुष्काले इह संसारे बहु दुष्काले संसारे बहु दुष्कारे
संसारे बहु दुष्कारे
रुपया पारे पाही मुरारे
रुपया पारे पाही मुरारे
भज गो भज गो
भज गो
Shankara, Shankara.
Sai Ram, dear listener, what you just heard were excerpts from the third divine discourse delivered by Bhagwan Baba in a series of 34 discourses on the Bhagavad Gita, followed by songs and bhajans in Bhagwan's golden voice. Bhagwan, in his discourse, explained the essence of Bhakti Yoga, the 12th chapter on devotion. With this, we come to the end of this morning segment, Sunrise with Sai. Please email us your feedback, as always, to listener@radiosai.org. You can also WhatsApp us your feedback to this number, 9393-258-258. Thank you for tuning in, and it's me, Team Radio Sai, Sunil, signing off, offering this segment at the divine lotus feet of our dear Lord Sai. In a while, we'll bring you today's prayer session of Vedam at 8 a.m., followed by bhajans at 9 a.m. live from the Sai Kulwant Hall here at Prashantinilayam. So please stay tuned. Thank you, and Jai Sai Ram.